నా అనుదిన బైబిలు పఠనమును నేను ప్రామాణికమైన దానిగా ఎలా చేసుకోగలను? జాన్ పైపర్ గారు రోమీలకు రాయబడిన పత్రికనంతటిని 225 ప్రసంగాలుగా బోధించారనే విషయం ఈ ప్రసారాలు వింటున్న శ్రోతలకు తెలుసు. ఈ ప్రసంగాల పరంపరను పూర్తి చేయడానికి ఆయనకు 1998 మార్చి నెల నుండి 2006 చివరి వరకు 8 సంవత్సరముల 8 నెలల కాలం పట్టింది. ఈ 225 విలువైన సందేశాలు ఒక్కచోట పోగు చేయబడి ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో ది గ్రేటెస్ట్ లెటర్ ఎవర్ రిటన్ అనే శీర్షిక క్రింద చూడవచ్చు. జాన్ పైపర్ గారి సందేశాలు రికార్డు చేయబడిన వాటిలో ఈ సందేశాలు చాలా ప్రత్యేకమైనవి. మీలో చాలామంది వీటన్నిటినీ వినియుంటారని, ఈరోజు నేను ప్రసారం చేయదలిచిన ఎపిసోడ్ కూడా దీని వంటిదే. మన ప్రసారాలు వింటున్న ఒక శ్రోత చేత ఇది పంపబడింది. ఈ ప్రసంగంలో పాస్టర్ జాన్ గారు మన అనుదిన బైబిల్ పఠన క్రమశిక్షణ యాంత్రికమైనది కాదుగాని ప్రామాణికమైనదని ఎలా రూఢిపరచుకొనగలమనే అంశం గురించి బోధిస్తున్నారు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అనే ఈ అంశం రోమీలకు రాసిన పత్రిక 12:9 ఆధారంగా తీసుకొనబడిన వాటిలో ఒకటి. ఇది 21 నవంబర్ 2004 నాడు బోధింపబడింది. ఆయన మాటల్లోనే వినండి.
ఈనాటి మన అంశాన్ని రోమాపత్రికలో గల కొన్ని ఆలోచనలతో మొదలు పెడదాం. మనల్ని అంతరంగంలో లోతుగా మార్చివేసేటట్టుగా వాక్యభాగాన్ని చదవాల్సిన విధానము గూర్చిన కొన్ని ఆలోచనలు ఈ వాక్యభాగంలో ఉన్నాయి. చెప్పాలంటే 12:9-13 చూస్తే కేవలం ఈ 5 13 సంగతులు ఉన్నాయి. నువ్వు పొద్దున్నే లేచావు, పనికి వెళ్ళడానికి ముందు ఒక మంచి క్రైస్తవునిగా బైబుల్ చదవడానికి చక్కగా సిద్ధపడ్డావని అనుకుందాం. ఇదొక మంచి ఆలోచనే, నీవు దీన్ని అమలు చేయాల్సిందే. కొన్ని అధ్యాయాలు చదవాలని బైబుల్ తెరిచావు. ఈరోజు నువ్వు చదవాలనుకున్న అధ్యాయాల్లో రోమా 12 కూడా ఉంది. ఈ అధ్యాయం మొత్తం చదవడానికి నువ్వు 3 నిమిషాలు తీసుకోవచ్చు. అంటే ఈ 13 చదవడానికి నువ్వు 15 సెకండ్ల సమయం ఇచ్చావని అర్థం. ఈ ఆజ్ఞల జాబితా ఇలా ఉంది. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదానిని అసహించుకొనుడి, మంచిదానిని హత్తుకొనుడి, సహోదర ఆప్యాయతతో ఒకరినొకరు ప్రేమించుడి, ఒకనికంటే మరొకడు ఘనుడని ఎంచుడి, ఆసక్తి విషయంలో మందులై ఉండకుడి, ఆత్మయందు తీవ్రత గలవారయుండుడి, ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమలో ఓర్పు గలవారయుండుడి, ప్రార్థనయందు పట్టుదల గలవారయుండుడి, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుడి, మరియు శ్రద్ధగా ఆతిథ్యమియుడి. 5 మొత్తం 13 సంగతులున్నాయి. 15 సెకండ్లలోనే చదివేశావు. బైబుల్ చదవడం అయిపోయింది గనక బైబుల్ మూసేశావు. ప్రార్థన చేసుకుని పనికి బయలుదేరావు. 13 లేదా ఆజ్ఞలు చదివావు కదా, నీకెన్ని జ్ఞాపకమున్నాయి? అనగా జీవితంలోని ఈ 13 ఉత్తేజింపబడి వాటిలో నిమగ్నమై ఉండడానికి నీవిప్పుడు నూతనపరచబడ్డావా? ఇదేనా పొద్దున్నే లేచి బైబుల్ చదివిన దాని ప్రభావం? ఇదిలా పనిచేయదు, చేస్తుందా? అలాగైతే మనమేం చేయాలి? ఎందుకంటే మన చెవులకు కితకితలు పెట్టాలనే ఉద్దేశంతో పౌలు ఈ మాటలు రాయలేదు. మనకు సంబంధం లేని విషయాలుగా కూడా రాయలేదు. ఈ 13 మనలో వాస్తవం అవ్వాలనేదే ఆయన నిజమైన ఉద్దేశం. మనం వాటిని చదివేటప్పుడు అవి మనకు మరి ఎక్కువ వాస్తవం అవ్వాలి. మనం వాటిని బోధించేటప్పుడు అవి మనకు మరింత ఎక్కువగా వాస్తవం కావాలి. అవి ఊరకనే రాయబడలేదు. కాబట్టి బైబిల్ మనకు శక్తివంతమైనది అగునట్లు మనలను మార్చే విధంగా మనం బైబిల్తో ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు చాలా సహాయం అవసరమయ్యింది. బైబిల్ ఊరికే రాయబడలేదు. మనకు సహాయం అవసరముందని చెప్పుకున్నాం కదా, రండి సహాయం కోసం నాతో పాటు రోమా 15 తీయండి. పౌలు గారు, మేము రోమా 12 ఎలా చదవాలో మాకు సహాయం చేస్తారా అని నేను అపొస్తలుడైన పౌలును అడిగాను. అందుకు ఆయన, చేస్తాను, తప్పక చేస్తాను, పదిహేనవ అధ్యాయంలోని 15-16 వచనాల్లో మీకు కావలసిన సహాయం ఉన్నదని ఆయన అన్నాడు. అక్కడ మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను అని రాయబడింది. అక్కడ కాస్త ఆగండి. అనుభవజ్ఞులైన క్రైస్తవులకు బైబిల్లో పదాలు మళ్ళీ మళ్ళీ చెప్పబడుచున్న పదాలని మనం తెలుసుకోవాలి. బైబిల్లో నేను ఒక కొత్త విషయాన్ని ఎన్నడూ చదవను. నేను బైబిల్ని ఎన్నోసార్లు చదివాను. దానిలోని ప్రతి మాటను మళ్ళీ మళ్ళీ చదివాను. బైబిల్లో నాకు కొత్త మాట కనబడదు. ఒక నూతన వాస్తవము, నూతన సత్యం, నూతన శక్తి, కొన్ని నూతన అంతర్భావాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. కానీ దానిలోని అవే పదాలు లేదా మాటలు నేను మళ్ళీ మళ్ళీ చూశాను. జ్ఞాపకం చేసేది, మీకు ఇప్పటికే తెలిసిన వాటిని మీకు గుర్తు చేసే చిన్న ప్రార్థనా కూటము, కుటుంబ ప్రార్థనా సమయం, బైబిల్ పఠనం లేదా ప్రసంగం వీటిని ఎప్పుడూ విస్మరించొద్దు, అసంతృప్తి వ్యక్తపరచొద్దు. దేవుడు తరచుగా సుపరిచితమైన సత్యాలలో కొత్త విషయాలను బయలుపరుస్తాడు మరియు మీ జీవితంలో మార్పు అవసరమయ్యే ప్రాంతాలను రూపాంతరం చేయడానికి దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ఈ విషయం తెలుసుకోండి, బైబిల్ ముఖ్యంగా క్రైస్తవులకు క్రైస్తవ జీవితం జీవించడానికి కీలకమైన మరియు ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసే పుస్తకమై ఉన్నదని గ్రహించాలి. అపొస్తలుడైన పౌలు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా రాయిచున్నాను అంటున్నాడు. కాబట్టి బైబిల్ కృపాసహితమైన వరం అనే విషయం తెలుసుకోండి. ఈ విషయాలను మనకు రాయడానికి పౌలు గారికి కృప అనుగ్రహింపబడింది. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు. 15-16 వచనాలు చూడండి. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అన్యజనులు, మనలో అనేకులం అన్యజనులం, ఇప్పుడు ఒక ఆరాధన అర్పణగా వ్యవహరింపబడుతున్నాం. ఇది మీకు రోమా 12:1 వచనాన్ని గుర్తు చేయాలి. అక్కడ సజీవయాగంగా మీ శరీరములను సమర్పించుకొనుడి ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనుంటుంది. మనం దేవుని కుమారుని స్వరూపములోనికి రూపాంతరం చెందుచుండగా ఆరాధన అర్పణగా మనం పౌలు చేత దేవునికి అర్పింపబడుతున్నామని అర్థం. నీవు నేను కూడా ఎక్కువ అనుకూలమైన వారం అవ్వాలని పౌలు రోమాపత్రిక రాశాడు. రోమా 12:2 అనుకూలమునైన అనే మాట మీకు గుర్తుకొస్తుందా? అనుకూలమును అయ్యున్నదేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అక్కడ రాయబడింది. దేవుని చిత్తము అనుకూలమైనదై ఉన్నదానిగా హత్తుకోండి. మీరలా చేసినప్పుడు ఈ క్రింది విధంగా జరుగుతుంది. అన్యజనులు ఆత్మ సంబంధమైన అర్పణగా అర్పింపబడతారు. రోమాపత్రిక రాయడం వలన ఇది జరుగుతుంది. కాబట్టి నువ్వు రోమాపత్రిక చదువుతున్నప్పుడు నీలో కూడా ఇదే జరగవలసి ఉంది. ఆ తర్వాత వచ్చే వాక్యం 15:15-16 వచనాల్లో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. పరిశుద్ధాత్మ లేని బైబిల్ పఠనం వలన మన జీవితాలపై ప్రభావం ఏమీ ఉండదనే విషయం నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. వాస్తవానికి పరిశుద్ధాత్మ లేకుండా మనం బైబిల్ చదవడానికి ప్రయత్నించినట్లయితే నేను చదవగలను, నన్ను చూడండి అనే మన సొంత నైతిక తీర్మానాన్ని మాయమాటలతో ప్రచారం చేసుకునే బ్రహ్మాండమైన న్యాయవాదులం మనమవుతాం. దానికి బదులుగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం. నా జీవితం మారునట్లు నేను రోమా 12 చదవడానికి నాకు సహాయపడే 3 విషయాలను ఈ వచనాల్లో నుండి నేను రాబట్టుకున్నాను. ఈ సందేశాల ద్వారా నేను మారాలని ఆశిస్తున్నాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అనే 9వ వచనం ద్వారా నేను మారాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు చదివిన తరువాత నేను వేషధారుడనై ఉండకూడదని ఆశిస్తున్నాను. నేను ఎలా వేషధారణ లేనివాడనై ఉండగలను? ఈ మాటలు నన్ను వేషధారణ లేనివానిగా, నా ప్రేమ విషయంలో యథార్థమైన వాడిగా, నా జీవితాన్ని మార్చే శక్తి కలిగేలా అసలు ప్రభావం చూపేది ఏమిటి? బైబిల్ చదవడానికి ఈ మూడు మార్గదర్శకాలు మనం చూద్దాం. మొదటిది, బైబిల్ చదివేటప్పుడు ప్రార్థించండి. నీవు బైబిల్ చదివేటప్పుడు ప్రార్థించాలి. ఎందుకంటే మన ప్రవర్తన పద్ధతి అంతటిలో, మనం దేవుణ్ణి చూసే తీరులో, మరియు మనం ఒకరి ఎడల మరొకరం వ్యవహరించే విధానంలో మార్పు కలిగేలా బైబిల్లోని విషయాలను మనకు వర్తింపజేసేవాడు పరిశుద్ధాత్మదేవుడే. అప్పుడు ఈ కార్యాలు జరిగించమని మనం ఆయన్ని అడగాలి. కాబట్టి నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఒక వచనం చదివిన తర్వాత ఒక క్షణం ఆగి, ఓ పరిశుద్ధాత్మదేవుడా, నేను ఈ విషయాన్ని నా జీవితంలో నిజంగా ఆచరించేలా సహాయం చేయి. నన్ను దీన మనస్కునిగా, నమ్మదగిన వానిగా, ప్రేమించువానిగా చేయడానికి నీవు చేయాల్సిందంతా చేయు అని ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించాల్సిన పద్ధతి ఇదే. గత రాత్రి మేము ఆరాధనా కార్యక్రమంలోనికి వెళ్ళకముందు మాలో అనేకులం కిందంతస్తులోని ఒక క్వైర్ రూమ్లో కూడుకున్నాం. అక్కడ గత రాత్రి ఈ విషయాన్ని నేను బోధించాను. దేవా, అవసరమైంది ఏదైనా సరే, అది చావైనా, ఉద్యోగం ఊడిపోవడమైనా, క్యాన్సర్ వ్యాధైనా, అవసరమైనది ఏదైనా సరే చేసి నాలోని వేషధారణను తీసివేయమని నేను చెబుతుండగా, అనే మూలుగులు, ఆమేన్ అనే మాటలు చాలా వినిపించాయి. ఈ సంఘంలో నువ్వు చేయాల్సింది ఏదైనా సరే, అది ఏదైనా సరే చేయిదేవా, ఎందుకంటే మేము వేషధారులము కాక వాస్తవమైన ప్రజలమై ఉండాలని ఆశిస్తున్నాం. మేము నిజ క్రైస్తవులమై ఉండాలని ఆశిస్తున్నాం. రోమ 12వ అధ్యాయంలోని మాటలు మాలో వాస్తవం కావాలని ఆశిస్తున్నాం. మేము ప్రేమ గూర్చి కేవలం మాట్లాడుతూ క్రియలు లేకుండా ఉండాలని ఆశించడం లేదని ప్రార్థించాను. కాబట్టి ప్రార్థించండి. ఇది మొట్టమొదటిది. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థించండి. దేవా, నేను చదువుతున్న ఈ విషయాలను నా జీవితంలో నెరవేర్చుమని ప్రార్థించండి. రెండవదిగా, యేసు వైపు చూడండి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు యేసు వైపు చూడు. నువ్వు రోమా 12:9 చదువుతుండగా, నీ ప్రేమ కపటము లేనిదై ఉండవలను, లేదా నీ ప్రేమ వేషధారణ లేనిదై ఉండవలను అనే మాటలు నువ్వు వింటావు. ఇదొక మంచి అక్షరార్థమైన అనువాదం. నీ ప్రేమ యథార్థమైనదై ఉండవలను. నీవు ఈ మాటలు చదువుతున్నప్పుడు, నేనిది విజయవంతంగా చేయలేను, నేను పుట్టుకతో వేషధారిణి, నాకు ఇతరుల మెప్పు ఎంతో ఇష్టం, నేను పరిపూర్ణుడను కానని నాకు తెలుసు, నేనెప్పుడూ నాలో ఉన్నదానిని దాచిపెట్టి లేనిదానిని ఉన్నట్టు చూపిస్తున్నాను, నేను ఇతరులను ప్రేమించువాడనై నమ్మదగిన వాడనై ఉండాలని ఆశిస్తున్నాను, ప్రేమ విషయంలో తమాషాగా ఆటలాడను, కాబట్టి నేను నా అని అనుకుంటూ నన్ను నేను చూసుకోను, నేను యేసు వైపు చూస్తాను. నా వేషధారణంతటిని క్షమించడానికే ఆయన పుట్టాడు, తన ప్రాణము నర్పించాడు. ఆయన నా కోసం సంపూర్ణంగా పారదర్శకంగా జీవించి నాకు మాదిరి చూపాడు. ఆయన ఈ విషయాలు నాకు నేర్పించి ఒక గురిని నా ముందుంచాడు. ఆయనే నా సంతృప్తి, నన్ను క్షమించువాడు, నాకు మాదిరి, నాకు ధననిధి అని నీకు నీవు చెప్పుకో. నీవు యేసువైపు చూచినప్పుడు ఆయన వలన కలుగు సంతృప్తి నీవు నీ వేషధారణను మానివేసే విధంగా నీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఇది రెండవది. నిన్ను నువ్వు చూసుకోక విశ్వాసముతో యేసువైపు చూడు. ఇక చివరిది, మూడవది. చిన్న చిన్న వాక్య భాగాలుగా బైబిల్ ధ్యానించండి. ఈ మాటల గురించి నిదానంగా ధ్యానించు. ఇది కఠినమైందని నాకు తెలుసు. ఎందుకంటే ఒక పక్క బైబిల్ చదువు, బైబిల్ అంతటినీ చదువు, నీ బైబిల్ పఠనా ప్రణాళికను తీసుకొని బైబిల్ అంతటినీ ఒక సంవత్సరంలో పూర్తిగా చదువు అనే మాటలు పుల్పిట్ మీద నుండి నీకు వినిపిస్తాయి. మరోపక్క, బైబిల్ అంతటినీ చదవడం పూర్తి చేయడానికి నువ్వు వేగంగా ముందుకు సాగాల్సి ఉండగా, నేనేమో రోమా 12:9 మొదటి సగభాగాన్ని నిదానంగా ధ్యానించమంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? బైబిల్ అంతటినీ చదవడమా, లేక 9వ వచనాన్ని ధ్యానించడమా? నన్నేం చేయమంటావు అని అడుగుతున్నావు కదూ. ఏం చేయమంటానంటే, రెండూ చెయ్యి. అదెలా అని నన్ను అడిగితే అది నాకు తెలీదు. నేను బైబిల్ని త్వర త్వరగా చదవాలి, మరియు నిదానంగా చదవాలని మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు బైబుల్ అంతటినీ ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో పూర్తిగా చదవనట్లయితే బైబుల్ గూర్చిన సంపూర్ణ సారాంశం నీకు తెలియదు, దాని పూర్తి వివరాలు సంగ్రహంగా నీకు తెలియదు. ఇక్కడ ఒక సాదృశ్యం చెబుతాను. ఈ సాదృశ్యం మొట్టమొదటి జంబోజెట్ విమానం తయారు చేయబడినప్పటి నుంచి ఉంది. దీన్ని నువ్వు సులభంగా గుర్తుపెట్టుకోగలవు. ఇందులో చాలా భాగం వరకు నీ జీవిత కాలంలో కూడా జరిగుండొచ్చు. మొదటి జంబోజెట్ ముందు భాగంలో గోపురం వంటి ఒక పెద్ద ఎత్తైన భాగం ఉండింది. వారు దాన్ని ఎలా చేయగలిగారు? అది రెండంతస్తులున్న ఒక విమానం. నమ్మశక్యంగా ఉండదు, కానీ నాకు అది ఇంకా జ్ఞాపకం ఉంది. కాబట్టి దాన్ని గురించి నేను ఇలా వర్ణించుకుంటాను. అది గంటకు 560 మైళ్ళ వేగంతో ఎగురుతుంది. దాదాపు 37,000 మొదలుకొని 38,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇప్పుడు అది ఫ్లారిడా పట్టణం మరియు ఇదిగో ఆ నారింజ తోటల మీదుగా వెళ్తుంది. కిటికీ గుండా కిందికి చూస్తే దాదాపుగా ఫ్లారిడా పట్టణం అంతా కనబడుతుంది. ఒక నారింజ తోట కూడా కనబడుతుంది. అప్పుడు వాహ్, అది ఎంత అద్భుతకరమైన నారింజ తోట కదా. అవి చాలా పండిపోయిన నారింజలు, చాలా రుచిగా ఉంటాయి, నీకు చాలా శక్తినిస్తాయని నువ్వు అనుకుంటావు. కానీ అది తప్పు, అది అలా ఉండదు. ఎందుకంటే నువ్వు చాలా ఎత్తులో ఎగురుతున్నావు. చాలాసార్లు మనం బైబిల్ని ఇలాగే చదువుతున్నాను, చాలా ఎత్తులో ఎగురుతూ చదువుతున్నాను. ఫ్లారిడా పట్టణాన్ని చూడడం మంచిదే, నిజంగా ఆ పట్టణం బాగుంది. ఫ్లారిడా పట్టణాన్ని బైబిల్లో చూడడం మంచిదే, కానీ ఆ విమానాన్ని కొంతసేపటికి ఓర్లాండో అనే ఇంకో ప్రదేశంలో నువ్వు దింపాలి. డిస్నీ ప్రపంచంలోకి వెళ్ళిపోవద్దు. నారింజ తోటల్లో వెళ్ళి ఆ తోట గుండా అలా నడుచుకుంటూ వెళ్ళు. 9వ వచనం, దానిలోని మొదటి సగభాగం నీ ముందుంది. ఆ చెట్టు దగ్గర కాసేపు ఆగి ఒక నారింజ పండును తీసుకొని దానిని పరిశీలనగా చూడు. ఒక అందమైన సంగతి, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. అయితే దీని అర్థమేంటో, నేను ఆ నారింజలాగా అందంగా ఉండాలని ఆశపడుతున్నానా? నేను దీనిలాగా వాస్తవమైనదిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడా, దయచేసి నా జీవితంలోని వేషధారణ అనే వ్యాధిని సమూలంగా తీసివేయి. నువ్వు నిదానించాలి, ధ్యానించాలి. దీని అర్థమేంటి? ఇది నా జీవితానికి ఎలా వర్తిస్తుంది? బైబిల్లోని ఇతర భాగాలతో దీనికి గల సంబంధమేంటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రశ్నించుకున్నంతసేపు, ఓ దేవా, మార్పు కలగజేయి, నా జీవితంలో మార్పు కలగజేయి అని ప్రార్థిస్తూ ఉండాలి. ఇవి నేను నీ ముందుంచుతున్న 3 మార్గదర్శకాలు. ఇవి రోమాపత్రిక 15:15-16 సూచింపబడి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆ వచనాల ముగింపులో నీకు రాయిచున్నాను అనే మాట, వచనాల ప్రారంభంలో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అనే మాటలు గమనించండి. మనం బైబుల్ చదువుతాం, పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం, చదివిన దానిని జీర్ణించుకుంటాం, దాని గురించి నిదానంగా యోచిస్తాం, యేసువైపు చూస్తాం. యేసువైపు చూడడానికి గల కారణం, యోహాన్ సువార్త 16:14 ప్రకారం క్రీస్తును మహిమపరచుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతున్నాడు అనుంది. ఇది చాలా కీలకమైన సత్యం. కాబట్టి నీవు నీ సొంత బలంతో చదవాలనే దృక్పథంతో బైబిల్ చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ దరిదాపుల్లోకి రాడు. అయితే నీవు యేసువైపు చూస్తూ, యేసయ్యా, నీవు హెచ్చింపబడాలని, నీవు మహిమపరచబడాలని నేను ఆశిస్తున్నాను. నేను ప్రేమించుచున్న వ్యక్తిగా మారి నీ ప్రేమ ఇతరులతో ప్రదర్శింపబడాలని ఆశిస్తున్నానంటూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదివినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావు. ఎందుకంటే యేసును మహిమపరచడానికి పరిశుద్ధాత్మ నీ దగ్గర కూడా ఉన్నాడు.